అని చెప్పి మనసుతో మాట్లాడుతున్నారు. ఇంతట్లో అయ్యో, నేను అంత మహానుభావుణ్ణి, అంత ఉదాత్తమైన స్వామిని, నేను దగ్గరై వారికి అపకీర్తి తెస్తానేమో, నేను భగవంతుడికి చేరువవడానికి యోగ్యుణ్ణి కానని వెనక కలిగినట్టే మళ్ళీ ఒక భావం కలిగి దూరమయ్యే ప్రయత్నం చేశారు ఈ పాశురంలో. మళ్ళీ ఎందయే ఎన్నం ఎంబెరుమానెన్నం, తండ్రి అన్నాను, స్వామి అన్నాను, సిందయుళ్ళు వైపన్, నా మనస్సులో ఆయన గురించి ఆలోచించాను, షొల్లువన్, ఆయన గురించి పైకి పాడాను, పావియేన్, పాపాత్ముణ్ణి, ఆయన కీర్తికి మచ్చ వస్తుంది నాలాంటి వాడు పాడాడంటే, నాకు యోగ్యత లేదు ఆయన గురించి కీర్తించడానికి, కానీ ఆయన గురించి తలచడానికి కానీ యోగ్యత లేదే, అలాంటి నేను పాడి ఆయనకి అపకీర్తి తెచ్చానేమో అని వానవరు సిందయుళ్ళు వైత్ షొల్లుం సెల్వనయ్యే. ఆ భాగం దేవతలు ఆయన్ని గురించి తలుచుకో ఆలోచించి పలకవలసినటువంటి మహాపురుషుణ్ణి గురించి నేను తలుచుకున్నానే అని బాధపడ్డారట. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఒక చెప్తారు ఆళ్వారు ఇలా అనుకొని, చా నేను ఇలాగ చెప్పకూడదు, భగవంతుడి గురించి నేను మాట్లాడకూడదు, కానీ ఏం చెయ్యను, నాకు ఇక్కడ ఉంటే ఇలాగ అదే గుర్తొచ్చేస్తుంది, ఈ వాతావరణం నుంచి దూరంగా వెళ్ళిపోతే కాస్త మరిచిపోతానేమో భగవంతుణ్ణి అనుకొని ఊరికి అవతల దూరంగా వెళ్ళిపోయి ఒక చిన్న పాడుపడిపోయిన ఒక గోడ ఉంటే ఆ గోడ దగ్గర కూర్చున్నారట. ఇంక ఇప్పుడు భగవంతుడు ఊసెత్తద్దు, ఎత్తితే ఆయనకు అపకీర్తి వస్తుంది, నేను కాస్త అక్కడ ఉంటే అలవాటైన స్థలంలో అదే గుర్తొస్తుంది, ఈ దూరానికి వచ్చేసి ఇక్కడ కూర్చుందామని కూర్చున్నారట. కూర్చునేసరికి ఎవరో ఒక బాటసారి, మునుపు ఊళ్ళ నుంచి ఊళ్ళకి వెళ్ళాలంటే పెద్దగా వాహనాలు అవి ఉండేవి కావు, నడిచి వెళ్ళేవారు, ఒక పెద్ద బరువు మూట మోసుకొని ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళుతున్నట్ట. వెళుతూ ఉండగాను దారిలో ఇక్కడ బరువు పాపం నొప్పెట్టేస్తుంది, నొప్పెట్టిస్తూ ఈ పిట్టగోడ ఆళ్వారు ఎక్కడ కూర్చున్నారో ఆ గోడ దగ్గరికి వచ్చి ఆ మూట అక్కడ దింపుకున్నాడు. దింపుకుంటూ అమ్మ అంటాను కదా అలాగా వాడు నారాయణ అన్నట్టు. ఆ నారాయణ అనడం అనేది ఆ కష్టాన్ని దిగమింగుకుంది కోసమని ఆ బాధలో పడి నారాయణ, అమ్మ ఇక్కడికి వచ్చినా ఈ నారాయణుడు నాకు వదలలేదు, ఇంకా ఈయన నన్ను వదలడు, ఎక్కడున్నా నాకు నారాయణ స్మరణ తప్పదు అని మళ్ళీ స్థిరపరచుకొని సెల్వ నారణన్యన్న సొల్కేటం, ఆ సంపన్నుడైన నారాయణుడు, లక్ష్మీపతి అయిన నారాయణుడు అనే మాట వింటే చాలు మల్గం కణ్, నా కళ్ళు కాస్త నీటితో నిండిపోతున్నాయి, పని నాడువన్ మాయమే అలా వెతుకుతూనే ఉన్నాను స్వామి, అల్లు నన్ను పగలం ఇడై వీడిని, ఒక రాత్రి పగలు కూడా కొంచెం కూడా విచ్ఛేదం లేకుండా అలా స్వామిని గురించే వెతుకుతూ ఉన్నాను, నా జీవితంలో మరి ఆయన నేను వదలలేను, ఏమవని ఆయనకి అపకీర్తి అయినా నేను మరి వదలలేను అని ఈ పాశ్రంలో స్థిరపరచేసుకొని నేను ఎలా వదలను, అసలు వదలాలంటే ఏవైనా కొన్ని లోట్లు ఉంటే వదలచ్చు, ఎలా వదలను, అన్నీ గొప్పలే, నంబి అయి తెన్కురుంగుడి నిన్న అంబనే తిగజం తిరుమూర్తి అయి ఉంబర వానవర ఆదియం శోధి అయి ఎంబిరానయ్యి ఎన్ని సొల్లి మరప్పనో, మర్చిపోవాలంటే కొన్ని రీజన్స్ చెప్పుకొని అలాంటి వాడు కనుక మర్చిపోతాను అనుకుందామంటే లేదే, అన్నీ మంచిలే ఎలా మర్చిపోయేది, ఆయన నంబి, నంబి అంటే పరిపూర్ణుడు, ఏ కొరత లేనివాడు స్వామి, పరిపూర్ణుని ఎలా వదిలేయను, కొని ఎక్కడో పరమపదంలో ఉన్నాడు, ఇక్కడ నాకు అందుబాటులో లేదని వదిలేద్దామా అంటే తెన్కురుంగుడి నిన్న మా కురుకాపురిలో వచ్చి మా కోవిల్లో వచ్చి ఉన్నాడే స్వామి ఎలా వదిలేయను, ఆ పని కాస్త వాడినట్టున్నాడా, మంచి ప్రకాశంతో ఉన్నాడే, ఉంబర వానవర ఆదియం శోధి అయి ఆ నిత్యసూర్యులకి నిర్వాహకుడే, అంత గొప్పవాడు ఇంత నా దగ్గరికి వచ్చేసి ఉన్నాడు, ఇంత ప్రకాశంతో నన్ను చూసి పొంగిపోతున్నాడు, అలాంటి వాడిని నేను ఎలా వదలగలను, ఏం చెప్పి మర్చిపోతాను మనస్సుకి, అందువల్ల నేను మరి మరవలేను, ఆయనే నాకు దిక్కు అని చెప్పి, అసలు మనకు మారైన మరుపైనా సరే జ్ఞానమైనా సరే ఆయన వల్లే వస్తుంది, మరుపు నా ఇష్టం కాదు జ్ఞానము నా ఇష్టం కాదు, ఆ రెండు ఆయనే ఇచ్చాడు, మరపం జ్ఞానము నాను నురంధరిలం, నాకు అవి రెండూ తెలియవు, నాకు మరుపేమిటో జ్ఞానమేమిటో తెలియదు, ఆయనే నాకు మరపిస్తే మరపు లేదా జ్ఞానమిస్తే జ్ఞానం, అంతకు మించి నాలో ఏమీ ప్రత్యేకత లేదు కనుక నేను ఆయన్ని మరి మరిచిపోలేను అని చెప్పి తిరువాయిమడిలో ఆళ్వారు ఎంత సులభుడో చెప్పారు. అంత సులభుడు మనలో ఏ పెద్దగా మన నుంచి ఏమీ లేకుండానే భగవంతుణ్ణి పొందడానికి తగినటువంటి గొప్పతనం మనలో లేకుండానే కేవలం స్వామి నీ వాడను అనే ప్రాథమికమైన జ్ఞానం ఉంటే చాలు, ఆయనే ఏవేవో గుణాలు చూసుకొని మన దరి చేరిపోతాడు అని తృప్తులైపోయి పలికి ఇప్పుడు మనకి ఫలశ్రుతి చెప్తున్నారు. మణియై వానవర్కణనై తన్నదోరణియై మణి అయిన మణి అంటే మనకి ఎప్పుడు మణి చెప్పగానే దానిలో మనకు కొన్ని తెలియాలి. మణి అంటే ఏంటి? ఇంతే ఉంటుంది, చిన్నది ఉంటుంది. అంటే మనం ఎక్కడ రహస్యంగా పర్సులోనో చీరలోనో ఎక్కడో పెట్టేసుకో దాచేసుకోవచ్చు. అలాగే మనకు అందుబాటులో ఉంటాడు స్వామి, సులభంగా మనకి అందుతాడు. ఏదో పెద్ద కష్టపడిపోయినటువంటి వస్తువు కాదు. అంతేకాక మణి జ్ఞానం ఉన్నవాడైతే తెలివితేటలుండి మణి నాది అవుతోంది మన అదృష్టం అని తెలుసుకుంటే తల మీద ధరిస్తాడు. లేదంటే అది ఎక్కడ వెయిట్లాగో పేపర్ వెయిట్లాగో ఇట్లా దాని మీద అసలు దాని విలువ తెలియకపోతే పేపర్ వెయిట్లా ఉపయోగించేస్తాడు, లేదా అది ఒకళ్ళకి ఇచ్చేసుకొని దాని నుంచి డబ్బు పుచ్చుకుంటాడు. ఇలాగా వాళ్ళ వాళ్ళ జ్ఞానాలను బట్టి దాని విలువ దాని వాడకం పెరుగుతుంది. అలాగే భగవంతుడిని తెలియని వాళ్ళైతే సామాన్య జ్ఞానం కలవాళ్ళైతే దీన్ని ఆదరించరు. ఆదరించిన వాళ్ళు కూడా దీని వలన మరో ప్రయోజనం పొందాలి. మణి ఇచ్చి మరొకటి తెచ్చుకున్నట్టుగా మనం ఏం చేస్తూ ఉంటాం? ఈ భగవద్ విషయకమైనటువంటి వేవో తెలియచేసో దాన్ని సంబంధంగా డబ్బు ఆర్జించాలని చూస్తూ ఉంటాం. అదేమైందన్నమాట, మణిని ఇచ్చేసి డబ్బు పుచ్చుకున్నట్టు అయింది. కానీ నిజంగా తెలిసిన వాడు ఒక చక్రవర్తి ఉన్నాడంటే ఆ మణిని తన కంఠహారంలోనో శిరోభూషణంగానో అలంకరిస్తాడు. అలాగే మనకు కూడా నిజంగా తెలిస్తే, భగవత్ తత్వం తెలిస్తే ఆ భగవాను మన హృదయస్థం చేసుకోవడమో శిరోభూషణంగా అలంకరించుకోవడమో చేస్తారు కనుక ఆయన మణి. వానవర్కణనయ్యి, ఆయన వానవర్ అంటే దేవతలని అర్థం, వాన్ అంటే ఆకాశము అని అర్థం, వానవర్ అంటే ఆకాశంలో ఉండేవారు అని అర్థం. ఆకాశం అనే పదాన్ని స్వర్గానికి వాడతారు, అంతకన్నా మించిన వైకుంఠానికి వాడతారు. దాన్ని పరమాకాశం అంటారు, దీన్ని ఆకాశము అంటారు. అంటే స్వర్గం అంటే మనకి సినిమాల్లో చూపించే దేవేంద్రుడు వాళ్ళు ఉండి రంభ వాళ్ళందరూ డ్యాన్సులు చేస్తూ అక్కడ ఒక నందనవనం ఇవన్నీ ఉంటాయి చూడండి, అలాంటిది స్వర్గం. ఈ స్వర్గం అనేది సుఖాలు, అనేకమైన సుఖాలను ఇస్తుంది. కానీ ఇది శాశ్వతం కాదు, ఇది కూడా ప్రళయకాలంలో నశిస్తుంది. అంతేకాని ఇక్కడ మనం కొన్ని పుణ్యాలు చేస్తే స్వర్గానికి వెళతాం, నరకానికి ఎలాగైతే పాపాలు చేస్తే వెళతామో యమలోకానికి, పుణ్యాలు చేస్తే స్వర్గానికి వెళతాం. కానీ ఆ పుణ్యం మనకి పోట, ఇంత పుణ్యానికి ఇన్నాళ్ళు స్వర్గవాసం అని లెక్క ఉంటుంది వాళ్ళకి. ఆ లెక్క ప్రకారంగా మనకేదో ఇన్ని సంవత్సరాలు ఏదో ఉంటుంది. అది ఇంకా వాళ్ళు మనకి టైం చెప్తూ ఉంటారు ప్రతిరోజు, నీకు ఇంకా ఇంత టైం ఉంది అని పిక్చర్ చూపించేస్తారో ఏమో కూడా. దాంతో అక్కడ ఉన్నా సరే బెంగే, ఎప్పుడు మళ్ళీ తిరిగి పడిపోతాం అని అలా ఎప్పుడో పొసగి ఆ పుణ్యం అయిపోగానే క్షీణే పుణ్యే మచ్చలోకే విసంతి, పుణ్యం అయిపోగానే మళ్ళీ కిందకి తోసేస్తారు అని చెప్పి అక్కడ ఉండే సుఖం శాశ్వతం కాదు మనకి. ఒకప్పుడు మన పంచి పనులు చేసి స్వర్గాన్ని పొందినా ఆ స్వర్గంలో ఉండే రోజులు అనేవి లెక్కించుకోవలసినవే కనుక మళ్ళీ పతనం తప్పదు. ఇది కాకుండా అసలు వాన్ పరమపదం అంటే శ్రీవైకుంఠం, భగవంతుడి యొక్క నివాస స్థానం, విష్ణువు యొక్క ఆవాసం వైకుంఠం. ఆ వైకుంఠ నగరంలో కానీ మనం చేరిపోతే మరక్కడి నుంచి తిరిగి రావడం అనే ప్రశ్న లేదు, దానికి ఒకటే దారి. మనకు అందుకే దేవాలయాల్లోకి భగవంతుడి దగ్గరికి వెళ్ళే దారి ఒకటే పెడతారు, మళ్ళీ తిరిగి అలాగే వస్తాను తప్ప మళ్ళీ వెనక నుంచి మరో డోర్ ఓపెన్ చెయ్యరు. ఎందువల్లంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళడమే కానీ మళ్ళీ తిరిగి రావడానికి మరొక దారి ఉండదు. అందువల్ల మనం భగవంతుడి దగ్గరికి చేరామంటే, పరమపదానికి చేరితే మరి తిరిగి రాము. అటువంటి పరమపదంలో ఉండేవారు వానవర్. ఆ వానవర్ అంటే ఎప్పుడూ అక్కడ ఉండేటటువంటి వాళ్ళు కొందరు, వాళ్ళ నిత్యులు అంటారు. అంటే అనంతుడు, గరుడు, విశ్వక్సేనుడు మొదలైన వాళ్ళందరూ అక్కడ ఎప్పుడు పెర్మనెంట్గా ఉండిపోతారు. అలా కాక ఈ లోకంలో ఎన్నాళ్ళో ఉండి తర్వాత విడివడి సంసారం అక్కడికి చేరిపోయిన వాళ్ళు కొందరు, వాళ్ళని ముక్తులు అంటారు. అంటే ఇప్పుడు మనకి తెలిసిన ఆళ్వార్లు కానీ, త్యాగరాజు గారు కానీ, రామదాస్ గారు వీళ్ళందరూ వెళ్ళి ఉంటారు అక్కడికి. ఇప్పుడు వెళితే చక్క అందరూ అక్కడ ఉంటారు, మనం చూడొచ్చు, వెళ్ళాలి కానీ అదృష్టం చేసుకొని. అక్కడ అయితే వీళ్ళందరూ ముక్తులు, అంటే ఒకప్పుడు ఇక్కడ ఉన్నారు, సంసార సంబంధం పోయింది, ఇప్పుడు అక్కడ చేరిపోయారు, అలాంటి వాళ్ళు ఉంటారు. ఆ వానవర్కి అంటే అక్కడ ఉండేటటువంటి ఆ నిత్యులకి ముక్తులకి ఈయన కన్నన్. కన్నన్ అంటే కృష్ణుడు అనే ఒక అర్థం, నిర్వాహకుడు అని ఒక అర్థం. అక్కడి వారికి నిర్వాహకుడు ఈ భగవానుడు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, భగవంతునితో సరిసమానమైన వాళ్ళు, కానీ వాళ్ళు కూడా భగవంతుని యొక్క ఇచ్ఛ వలనే వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటారు, కానీ స్వతంత్రులు కాదు. అటువంటి తనదోరణి తనకి తానే అలంకారం. ఇప్పుడు ఎవరికైనా మరొక నగ పెడితే అందం వస్తుంది, కానీ మన స్వామికి ఏదీ పెట్టక్కలేదు, తనకి తానే అందం. అదిట మన ఇంకా అలంకారాలు ఆయన యొక్క అందాన్ని తగ్గిస్తాయిట, కానీ ఎక్కువ చెయ్యవు అని అంటారు. అక్కడ రామచంద్రుడు అడవిలో ఉండగా హనుమ వెళ్ళాడు. హనుమ వెళ్ళి అక్కడ రాముణ్ణి చూసి సర్వభూషణ భూషార్హ కిమర్థన్న విభూషసే అంటాడు. అన్ని భూషణములు పెట్టుకుందికి యోగ్యమైనటువంటి మీస భుజములు ఇలా భూషణాలు లేకుండా ఉన్నాయేమయ్యా అని ప్రశ్నిస్తాడు. అక్కడ వ్యాఖ్యాతలు అంటారు, హనుమ ఎందుకు అలా అన్నాడట అంటే, ఆ భూషణములు పెట్టేస్తే ఆ భుజాలకి కొంత కనుమరుగవున అందం, ఇప్పుడు మరీ తేట తెల్లవైపోయింది, దృష్టి దోషం తగిలేలా ఉందయ్యా, ఏమి అలా వదిలేసావు, అలా బయటకు వదలకూడదు. మనకి చిన్నపిల్లలకి షర్ట్ అది వేయకుండా వీధిలోకి వదిలితే చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా బొద్దుగా ఉంటే అయ్యో అందరూ చూస్తారు, దిష్టి పెట్టేస్తారు, చొక్కా తొడుగమ్మా అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అంటే ఏంటి, ఆ సహజమైన వాళ్ళ పెరుగుదల లోకానికి తెలిస్తే దృష్టి దోషం తగులుతుంది. అలాగే రామచంద్రుడి అందం ఆ ఆభరణాలు పెడితే కాస్త మరుగుపరం, ఆభరణాలు లేవు అందువల్ల బెంగే అంటారట. అంటే తనదో రణియై, నీకు నువ్వే ఆభరణం. తెన్కురు అటువంటి స్వామిని గురించి తెన్కురు హూర్ శఠగోపనిషల్, అందమైన కురుకాపురిలో ఉన్నటువంటి శఠగోపులు, కురుకాపురి అంటారు ఆళ్వార్ జన్మించిన ఊరిని. ఇప్పుడు మనం దాన్ని ఆళ్వార్ తిరునగరి అని వ్యవహరిస్తున్నాం, మద్రాసుకు సమీపంలో ఉంటుంది. ఆ ఊరు పేరు కురుహూర్. అప్పుడు ఆ కురుకాపురిలో ఉన్న శఠగోపులు చెప్పిన మాట ఎక్కడైనా సరే వారి పేరు చెప్పుకున్నప్పుడు పెరియాళ్వార్ కూతురు ఆండాళ్ళు కనుక చెప్పుకుంటే వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకుంటుంది, ఊరు పేరుతో పాటు వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకొని అలాంటి విష్ణు చిత్తుల తనయనైనా నేను చెప్తున్నాను అని అంటుంది. అంటే ఆ పెద్దల యొక్క ప్రభావమే తమ మీద ఉంది అని భావిస్తారు. అలాగే ఆళ్వారికి తమ ఊరు వల్లే తమరింతవారినయ్యాడు అన్నట్టుగా కురుహూరు శఠగోపన్ అని చెప్తున్నారు. పనిసై ఆయురత్తులు ఆయన కైంకర్య రూపంగా చెప్పినవి. అంటే కైంకర్యము రెండు రకాలు, వాచికము కాయికము, మానసికము కూడా ఉంటుందనుకోండి. ఈ మానసికమైన సేవ ఒకటి, శారీరకంగా చేసే సేవ ఒకటి, నోటితో చేసే సేవ ఒకటి, వాచిక కైంకర్యం. ఇప్పుడు ఆళ్వారు చేస్తున్నదంతా వాచిక కైంకర్యం, వారు చేస్తున్నారు సేవ, కదలలేదు, చెట్టు తరలోనే ఉన్నారు, కానీ మానసికంగానూ అనుభవిస్తున్నారు, నోటితోటి చెప్తున్నారు. అలాంటి 1000 పాశురాల్లో ఇవై పత్తు ఈ 10 పాశురాలు, ప్రతి తిరువాయమటి చివర 1000 పాశురాల్లో 10 పాశురాలు అని చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మొట్టమొదట మొదలు పెట్టగానే 1000 పాశురాలు వస్తాయి అని వారికి ఏమి గ్యారంటీయో తెలియదు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏమీ వారు కాగితం పెన్ను పట్టుకొని ఆ ఛందస్వది ఆలోచించుకో రాసినవి కావు, ఒక్కొక్కటి అలా పాడేశారు. ఆ పాడుతున్నప్పుడు మొట్టమొదటిసారే 1000 పాశురాలలో ఈ 10 పాశురాలు అంటూ ఉంటారు. అంటే భగవద్ అనుగ్రహం వల్ల 1000 పాశురాలు వస్తాయి అని వారికి మొదటే తెలిసిపోయింది కాబోలు. అలాంటి ఆయురత్తుడు ఇవై పత్తుడని ఇలాంటి ఈ 10 పాశురాలు కానీ అభ్యసిస్తే తని విలర్ ఎలా అభ్యసించాలి, తని విలర్ కర్పలే, ఒక అశ్రద్ధ లేకుండా శ్రద్ధగా, అంటే శ్రద్ధ అంటే నిన్న చెప్పుకున్నాం, విశ్వాసపూర్వక త్వరా దాని మీద నమ్మకం ఉండాలి, ఇది కావాలనే తొందర ఉండాలి. అలా కనుక మీరు అభ్యసిస్తే కల్వి వాయుమే జ్ఞానం ఫలప్రదమవుతుంది. మీకు ఈ లోకంలో ఉండేటటువంటి ప్రకృతి సంబంధం వలన కలిగిన అజ్ఞానం తొలగిపోయి స్వచ్ఛమైనటువంటి జ్ఞానం కలుగుతుంది మీకు. కల్వి వాయుమే జ్ఞానము పండుతుంది, ఇంక మీలో అజ్ఞానమే మిగలదు. ఇంక మరి ఏముంది, జ్ఞానం కలిగాక తర్వాత ఫలితం పొందడం ఎంతసేపు కనుక అటువంటి ఫలాన్ని మనకు అందిస్తూ ఆళ్వార్ తాము పడ్డ కష్టాలు కూడా మనం పడ్డక్కర్లేకుండా కేవలంగా ఫలంలో మాత్రమే మనని భాగస్వాముల్ని చేస్తూ మనకు ఒక చక్కటి అదృష్టాన్ని అందించారు. అటువంటి ఆళ్వార్ రచించినటువంటి తిరువాయిమటి దివ్య ప్రబంధంలో ఒక 100 పాశురాలను గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు మొత్తం 1000 పాశురాలు, అందులో మొదటి 100లో ఉన్న ఆ ముఖ్యమైన విషయాల్ని ఈ 10 రోజుల్లోనూ విన్నవించే ప్రయత్నం చేశాను. సెలవు. జై శ్రీమన్నారాయణ.